ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జీవన సూత్ర కార్యక్రమంలో మనం మాటల గురించి మాట్లాడుకుందాం. ధనస్సు నుండి వెలువడిన బాణాన్ని, తుపాకీ నుండి వెలువడినటువంటి గుండును, అదేవిధంగా నోటి నుండి బయటకు వచ్చిన మాటని తిరిగి తీసుకోలేము. అవి తగలకుండా తిరిగి రావు, గాయం చేయకుండా తిరిగి రావు. ఒకసారి ఒక మాట అనేశాక అది దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభం చేస్తుంది, దాని అలలు ప్రారంభమైపోతాయి. అందుకే ఒక మాట అనే ముందు దాని ఆది మధ్యాంతాలు ఆలోచించి మాట్లాడాలి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొన్ని మాటలు మాధుర్యాన్ని పంచుతాయి, మరికొన్ని మాటలు హృదయాలలో మంటలు రేపుతాయి. ఈ మాటలు జీవితాలను, వ్యక్తులను, సమాజాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొందరు తమ నోటి దురుసుతనంతో తమ జీవితాలను, తమ కుటుంబాలను, వంశాలను కూడా నాశనం చేసుకున్నారు. మరికొందరు తమ రాజ్యాలనే సర్వనాశనం చేసుకున్నారు. చరిత్రలో ఈ విషయాలు మనకు అనేక సందర్భాల్లో మన ముందుకు వస్తూ ఉంటాయి. మనం చరిత్రలో ఇవన్నీ గమనించగలం. తమ మాటల ద్వారా హృదయాలను జయించిన వారు కొందరైతే, తమ మాటల ద్వారా హృదయాలను కలుషితం చేసేసి నలిపేసినటువంటి వారు మరికొందరున్నారు. ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అనే విషయాన్ని ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటే ఆ మాటలు ఇతరుల విషయాన్ని పక్కన పెట్టి ముందు మన హృదయాన్నే కలుషితం చేసేస్తాయి, సర్వనాశనం చేసేస్తాయి. సంబంధాలను పెంచేవి మాటలు, సంబంధాలను తుంచేవి మాటలే. అసలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అనిపించే సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కొందరు ఏమీ మాట్లాడకుండానే అన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు, అది మంచైనా చెడైనా కూడా. కొందరు అతిగా మాట్లాడేస్తూ తమను తాము ఇబ్బందుల్లో పెట్టుకుంటూ ఉంటారు, ఎన్నో విషయాల్లో పాపం ఇరుక్కుపోతూ ఉంటారు. ఏదైనా మాట్లాడే ముందు అనాలోచితంగా మాట్లాడేస్తే ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఒక బాణం వేసే ముందు ఏ విధంగా గురి చూసి వేయడం జరుగుతుందో, ఆ గురి తప్పితే ఎంత ప్రమాదమో, అదేవిధంగా ఒక మాట మాట్లాడేటప్పుడు అది ఎందుకు మాట్లాడుతున్నామో, దేనికోసం మాట్లాడుతున్నాము, ఆ మాట మాట్లాడిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ముందు ఒకసారి ఆలోచించి ఆ తర్వాత మాట్లాడితే మంచిది. మనకి నోరుంది కదా అని మాట్లాడేస్తూ పోతే మళ్ళీ అనేక విషయాలను వినవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. నోరు ఒక సాధనం, భావ వ్యక్తీకరణకు ఒక సాధనం. మాటలు ఇష్టం వచ్చినట్లుగా వస్తున్నాయి, ఏది పడితే అది మాట్లాడుతూ ఉండడం గమనించినట్లయితే వాటిని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నియంత్రించుకోవాలంటే ముందు మనస్సును నియంత్రించుకోవాలి. నిగ్రహం లేకుండా మాట్లాడడం కూడా ఒక రకంగా, సూక్ష్మంగా ఆలోచిస్తే అది కూడా ఒక బలహీనతే. ఇప్పుడు కొంతమంది గట్టిగా మాట్లాడడం గొప్పతనం అనుకుంటూ ఉంటారు. పాపం చిన్న విషయాన్ని కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ మాటల్లో, ఆ వ్యక్తపరిచేటువంటి విధానంలో కొంత ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంటూ ఉంటుంది. అదే విషయాన్ని చాలా సామాన్యంగా, చాలా సరళంగా కూడా వ్యక్తపరచవచ్చు. తద్వారా అనేక ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి. వ్యక్తి మాట్లాడేటువంటి మాటల సరళిని బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడు అర్థం చేసుకోవచ్చు అని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు. ఒక దీనిని వ్యక్తపరిచేటువంటి ఒక కథ కూడా ఒకటి ఉంది. ఒకసారి ఒక రాజు, ఒక మంత్రి, అలాగే ఒక సిపాయి, వీరు ముగ్గురు అడవికి వేటకు వెళ్తారు. అలా అడవిలో వేటకు వెళ్తూ 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 చీకటి పడిపోతుంది, దారి తప్పిపోతారు. ఇలా దారి తప్పిపోయి అడవిలో చిక్కుకుపోయిన వీరు అలా తిరుగుతూ తిరుగుతూ ముగ్గురు కూడా ఒకరినొకరి నుంచి ఆ అడవిలో దారి తెలియక ఒకరి నుండి ఒకరు కూడా తప్పిపోతారు. ఇక కాసేపు అయిన తర్వాత కష్టపడుతూ ప్రయత్నిస్తూ అలాగా ఎవరికి వారు మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వచ్చేటువంటి ప్రయత్నంలో ఒక చిన్న ప్రాంతంలో, ఊరవతల ఎక్కడో ఒక చోట, ఒక పాపం ఒక ముసలాయన అలా కూర్చొని, కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి అలా కూర్చొని ఏదో భక్తితో ఏదో ఒక పాట పాడుకుంటూ అలాగా అడుక్కుంటూ ఆ వీధి పక్కన ఆ దారిలో ఎక్కడో కూర్చొని ఉంటాడు ఒక చెట్టు కింద. కాసేపు అయిన తర్వాత ఆ ముగ్గురులో ఒకరు అక్కడి నుంచి వెళ్తూ ఓ గుడ్డి గుడ్డైన గుడ్డివాడ, ఈ నగరానికి వెళ్ళే దారి ఏది అని ఒక అతను అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డెతను ఆంధ్రుడు పాపం అతన్ని మాట విన్న తర్వాత, చూడు సిపాయి, నగరానికి వెళ్ళే దారి అటువైపు నుంచి ఉంది అని అతనికి దారి చెప్తాడు. అతను వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తర్వాత ఈ ముగ్గురులో ఇంకొక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి అతను అంధాబాబా, అంటే కాస్త గౌరవంగా, అంధాబాబా నగరానికి వెళ్ళే దారి ఎటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆయన అలా పాట పాడుకుంటున్నటువంటి ఆయన, మంత్రి గారు నగరానికి వెళ్ళే దారి ఇటువైపు ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. అతను వెళ్ళిపోతాడు. ఇంకాసేపు అయిన తర్వాత మూడో వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను వచ్చి సూర్దాస్ గారు, అంటే సూర్దాస్ అనే ఆయన ఒక భక్తుడు, వారు చిన్నప్పటి నుంచి కళ్ళు లేకపోయినా ఎంతో భక్తితో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండేవారు, ఎన్నో చక్కటి గేయాలు రాశారు. వీరు రాజు ఆయన్ని నగరానికి వెళ్ళే దారి ఎటు ఉంది అని అడుగుతాడు. అని అడిగినప్పుడు అంధుడు, చాలా నగరానికి వెళ్ళేటువంటి దారి ఇటు ఉంది, కాసేపటి క్రితం మీ సిపాయి వెళ్ళాడు, తర్వాత మీ మంత్రి కూడా ఇటువైతే వెళ్ళాడు, ఇప్పుడు మీరు కూడా ఇదే దారిలో వెళ్తే మీరు నగరానికి చేరుకుంటారు అని అంటాడు. దీనికి రాజు ఆశ్చర్యపోయి, నీకు కళ్ళు లేవు కదా, నువ్వు వీరిని చూడలేవు కదా, మమ్మల్ని ఎవరిని చూడలేవు కదా, మరి అతను ముందు వెళ్ళిన వాడు సిపాయి అని, తర్వాత వెళ్ళింది మంత్రి అని, నన్ను రాజు అని సంబోధించావు, నువ్వు ఎలా గుర్తించావు అని అడుగుతాడు. అప్పుడు తాను ఎలా గుర్తించాను అనే విషయాన్ని చెబుతూ, రాజా, వ్యక్తి మాటను బట్టి ఆ వ్యక్తి సంస్కారం అర్థమవుతుంది. నీ సిపాయి ఇక్కడికి వచ్చినప్పుడు గుడివాడ అని నన్ను సంబోధించాడు, దాన్ని బట్టి అతను సిపాయి అని అర్థమైంది. అదేవిధంగా మీ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు అందాబాబా అంటూ కాస్త గౌరవంగా నన్ను సంబోధించాడు, దాన్ని బట్టి అతడు మంత్రి అని అర్థమైంది. మీరు నన్ను సంబోధించేటప్పుడు సూర్దాస్ అని సంబోధించారు, దాన్ని బట్టి మీరెవరు అన్నది నాకు అర్థమైంది అని అంటాడు. అంటే మనిషి మాట్లాడే మాటను బట్టి, ఆ మాట్లాడే సరళిని బట్టి, శైలిని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి సంస్కారం ఏమిటి అన్నది అర్థమవుతుంది, ఆ వ్యక్తి మనస్తత్వం ఏమిటి అన్నది అర్థమవుతుంది, ఆ వ్యక్తి విలువ ఏమిటి అన్నది అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ నోటిని అందరిలోనూ ప్రేమను, అందరికీ స్నేహాన్ని పంచే విధంగా, మాధుర్యాన్ని పంచే విధంగా ఉపయోగించినట్లయితే సుమధుర భాషినిలుగా, సుమధుర భాష్యాన్ని అందించేందుకు దీన్ని ఉపయోగించినట్లయితే మనము ఆనందంగా ఉంటాం, అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వగలుగుతాం. మాటలు గాయాలు చేయడానికి కాదు, మాటలు ఆనందాన్ని పంచడానికి మనకు భగవంతుడిచ్చినటువంటి సాధనాలు. మరొక అంశంతో, విశేషంగా ఈ మాటలకు సంబంధించినటువంటి అంశంతోనే మళ్ళీ రేపు ఈ జీవన సూత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.